ఆధ్యాత్మిక జీవితం యొక్క లోతులు, ఆధ్యాత్మిక జీవితము జీవించేటటువంటి చిట్కాలు ఏమైనా ఉన్నాయేమో అని మనం వెతుక్కుంటున్నాం. దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, మన శరీర నిర్మాణం గురించి కనుక మనకి చాలా స్పష్టంగా ఒక అవగాహన ఉంటే ఆధ్యాత్మిక సాధన అంత కష్టం కాకపోవచ్చు. ఏమిటి మన శరీర నిర్మాణంలో ఉన్నటువంటి విచిత్రత? మన శరీరంలో 5 ఇంద్రియాలు ఉన్నాయి. వాటిని జ్ఞానేంద్రియాలంటాం, కర్మేంద్రియాలంటాం. జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని మనం స్వీకరిస్తాం, కర్మేంద్రియాల ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెడతాం. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఇవి 5 మన చేతనత్వాన్ని కదిలించగలవు. మన చేతనత్వాన్ని కదిలించగలవు అంటే ఏంటో అర్థం చేసుకోండి. శబ్దములో కూడా కదులుతాం మనం. శబ్దానికి తగినటువంటి మన పేరు పెట్టి ఎవరైనా పిలిస్తే తల తిప్పుతాం. మనకి తెలిసిన భాషలో ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే ఆనందిస్తాం, మెచ్చుకోకపోతే బాధపడతాం. శబ్దము, స్పర్శ, స్పర్శ తెలుసు కదా, గాలి యొక్క స్పర్శ ఉంటుంది, ఇష్టమైనటువంటి స్పర్శ ఉంటుంది, ఇష్టం లేని స్పర్శ ఉంటుంది. ఐస్ ముక్క కంటిన్యూస్ గా చేతికి తగిలినా బాగుండదు, ఎండలో బయటికి వెళ్తే బాగుండదు. స్పర్శ, రూప, రూపం కూడా అంతే కదా. కొన్ని రూపాలు మనకు నచ్చుతాయి, కొన్ని రూపాలు మనకు నచ్చవు. రస రుచి, కొన్ని రుచులు మనకు నచ్చుతాయి, కొన్ని రుచులు మనకు నచ్చవు. గంధ వాసనలు, ఈ ఐదు దాటి మీరు వెళ్ళలేరు. అంచేత దీన్ని ప్రపంచము అన్నాం. ఎవరు వెళ్ళలేరు? ఈ శరీరాన్ని ఉపయోగించుకుని మీరు ఎక్కడికి వెళ్ళలేరు అని మెల్లిగా జాగ్రత్తగా చెప్తున్న దాన్ని మీరు గమనించుకోగలిగితే ఈ క్షణం నుంచే మీరు యోగులవుతారు. యోగత్వం కోసం మీరు వేరే సాధనలు ఏం చేయక్కర్లే. ఆ స్థితిని ఉంచుకుంటే చాలు. మీరు ఏం చెప్పానో మెల్లగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శరీరంలో ఉన్నటువంటి మనము ఐదు రకాలైనటువంటి అనుభూతులు మాత్రమే పొందగలము. శబ్దము, స్పర్శ, రూప, రస, గంధములు. గంధము దేంతో చూస్తాం? మనం ముక్కుతో చూస్తాం. రుచి దేంతో చూస్తాం? నాలుకతో చూస్తాం. రూపం దేంతో చూస్తాం? కన్నుతో చూస్తాం. శబ్దము దేంతో వింటాం? చెవులతో వింటాం కదా. స్పర్శ మొత్తం శరీరంలో, చర్మం ఎక్కడైతే ఉందో ఆ చర్మం అంతా కూడా మనకి కొన్ని చోట్ల ఎక్కువ సెన్సిటివ్గా ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువ సెన్సిటివ్గా ఉంటుంది, కానీ స్పర్శ శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. కుక్క లోపలికి వెళ్తాం చూడండి. అందువల్ల ఈ శబ్ద స్పర్శ రూపరస గంధములు ఈ ఐదు మనం శరీరంలో ఉపయోగించుకుంటాం. కానీ ఇంత మాత్రమేనా మన జీవితము? ఇంతకంటే ఎక్కువ జీవితం ఉందా అనేటటువంటి అనుభూతులకి మన యోగ శాస్త్రం ఏం గ్యారంటీ ఇస్తుంది అంటే, వీటన్నిటికంటే ముందు దివ్య అనేటటువంటి విశేషణాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. దివ్య గంధము, దివ్య రసము, దివ్య రూపము, దివ్య స్పర్శ, దివ్య శబ్దాలు, వీటన్నిటికంటే కలయిక ఏమిస్తుంది మీకు? ఏకాదశోధ్యాయము భగవద్గీతలో విశ్వరూప దర్శనం ఇస్తుంది. ఆ విశ్వరూప దర్శనం అంతా కూడా ఏంటి? ముందు ప్రతిదానికి దివ్య కలుపుతాడు. దివ్యమైనటువంటి ఆ స్వరూపము, దివ్యమైనటువంటి ఆయుధాలు, దివ్యమైనటువంటి ఆ వక్త్రాలు, దివ్యమైనటువంటి ఆ స్పర్శ అంతా దివ్యము అని. ఈ దివ్యమైనటువంటి పంచాయతనము, పంచతన్మాత్రములు పొందటానికి చేసేటటువంటి ప్రయత్నమే యోగ విద్య. ఇది మనం మర్చిపోతూ ఉంటాం. నిరంతరం ఎన్నిసార్లు మనం ఇక్కడ చర్చించుకుంటున్నా కూడా నిరంతరం మనం మర్చిపోతూ ఉంటాం. దీని కొరకు గురుదేవులు మనకు అందించినటువంటి ఫార్ములా ఏంటి అంటే తత్వబోధ. రాత్రి మీరు పడుకున్నప్పుడు, నిద్రపోకండి ముందు, ఇమీడియట్ గా పడుకోకండి, మీరేం చేసుకోమంటున్నారు? తత్వబోధ. ఐదు తత్వాలు ఉన్నాయని చెప్పుకున్నాం తప్ప, ఆకాశతత్వము, శబ్దము, వాయుతత్వము, స్పర్శ, అగ్నితత్వము, రూపము, జలతత్వము, రసము, పృథ్వీతత్వము, గంధము. వీటిని మన శరీరము ద్వారా పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఇంతే ఉపయోగించుకోగలం. మీరేం చేసినా, మీరు ఏమైనా అవస్థ పడుకోండి, మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కండి, లేకపోతే మామూలుగా కూర్చొని టీవీ చూస్తూ ఉండండి, ఏమైనా పని చేస్తూ ఉండండి, ప్రముఖమైనటువంటి పని కావచ్చు, పనికిరాని పని కావచ్చు, ఏం చేసినా ఈ ఐదే ఉపయోగించుకుంటారు మీరు కదా. ఈ ఐదు ఉపయోగించుకుంటూ ఎక్కడైనా ఈ ఐదు తన్మాత్రలలో ఎక్కడైనా దివ్యత్వం మనం ఆపాదించుకోగలిగామా అది మనం ఆలోచించుకోవాలి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు, ఎందుకు రాత్రి పడుకునే ముందు ఆపాదించుకోవాలని చెప్తున్నాను? పడుకునే ముందు కనుక మీరు ఆపాదించుకోగలిగితే, మృత్యువు జన్మ గురించి నేను మీకు చెప్పాను, మృత్యు అన్నది కేవలము సిగరెట్ తాగటంలాగా మనకు అలవాటైపోయింది. గరుడ పురాణంలో మృత్యు గురించి వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, మనం ఎందుకు చచ్చిపోతున్నాం అనే ప్రశ్నకు జవాబు ఏం చేస్తాడు అంటే, అది మీకు అలవాటు అయిపోయింది కనుక అంటాడు. మీరు అలవాటు పడ్డారు చచ్చిపోవటానికి. ఆ అలవాటును కనుక మీరు వదిలేసుకుంటే మీరు చావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తుంది గరుడ పురాణం. అంచేత రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు, తత్వబోధ చేసుకుంటున్నప్పుడు, పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనం చేసుకున్నటువంటి కర్మలు అవంతా మనం కనుక ఆలోచించుకుంటే, ఏ విధంగా జీవించాం మనం కాస్త ఆలోచించుకుందాం. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో ఆ తప్పు చేయకుండా ఉండటానికి, సాయంత్రమే కదా రాత్రి అవుతోంది అనుకుందాం, మనం రాత్రి పడుకోబోయే ముందు మనం ఆలోచించుకుంటున్నాం. కొన్ని సంవత్సరాలు బట్టి మనం నిద్రలేస్తున్నాం, కొన్ని సంవత్సరాలు బట్టి మనం నిద్రపోతున్నాం, నిద్రలేచాం నిద్రపోతున్నాం. ఒక రోజు నుంచి ఇంకో రోజుకి, ఒక రోజు నుంచి ఇంకో రోజుకి మీ జీవితంలో ఏదైనా మార్పు కనిపించిందా అది మనం ప్రశ్నించుకోవాల్సింది. ప్రతిరోజు ఒక గీత గీసినట్టు పొద్దున్న 4:30 లేచాం, ఆసనాలు వేసుకున్నాం, గాయత్రి జపం చేశాం, యజ్ఞం చేశాం, వేదాలు చదువుకున్నాం, నాహం వేదే నతపసే నదా అని నన్ను చేయ, వేదాల వల్ల కానీ తపస్సుల వల్ల కానీ శాస్త్రాలు చదవటం వల్ల కానీ ఈ దివ్యరూప దర్శనం రాదు అని ఖచ్చితంగా చెప్తాడు శ్రీకృష్ణుడు. అంచేత మేము అన్ని మంచి పనులే చేస్తున్నాం మాస్టరు, అంతా గురువులు చెప్పినటువంటి కార్యక్రమాలే మేము చేస్తున్నాం, మాది అంటూ సొంతమైనటువంటి కార్యక్రమం మేమేమీ చేయటం లేదు, కానీ మీరు చేస్తున్నటువంటి ఆ పనులు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అది తేడా. అదొక మీ దగ్గర నుంచి ఆశించేటటువంటి మార్పు, అంతకంటే నేనేమీ మార్పు ఆశించటం లేదు. ఆ ఒక్క చిన్నదైనటువంటి మార్పు మీ జీవితాన్ని మార్చేస్తుంది, ఆ మార్పుకి మీరు ఒప్పుకోరు. ఎందుకు మనం ఒప్పుకోం ఆ మార్పుకి? అలవాటు పడిపోయానుగా. ఈ జన్మలోనే 16-17 ఏళ్ళు వస్తే గానీ సిగరెట్ తాగటం అలవాటు అవదు. సాధారణంగా ఇంకా కొంతమంది ధనులు ఉండొచ్చు, వాళ్ళు ఇంకా చిన్నప్పుడే సిగరెట్ తాగటం అలవాటు అవ్వచ్చు, కానీ ఈ జన్మలోనే మనకి అలవాటు అయినటువంటి ఆ చిన్న చిన్న వ్యసనాలు, ప్రమాదకరమైనటువంటి వ్యసనాలు కూడా కాదు, ఒక్కపొడి అన్నం తినగానే మాలినేవు, తమలపాకులు వేసుకునేవాడు అన్నం తినగానే మాలలేడు, చాలా ఉన్నాయి అలాంటివి. కొంతమంది ఉన్నారు నాకు తెలిసినటువంటి వాళ్ళు, న్యూస్ పేపర్ చదవకపోతే వాళ్ళకి నిద్ర పడతారు, పొద్దున్న లేవగానే టీ కూడా ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి, న్యూస్ పేపర్ మళ్ళా మొదటి నుంచి చివరి వరకు చదవాలి వాళ్ళు. ఇవి మానలేకుండా ఉన్నప్పుడు అనేక జన్మల నుంచి మీతో పాటు సంస్కారాల రూపంతో వచ్చినటువంటి కొన్ని సంస్కారాలను మనం మానుకోగలిగితే తప్ప, మనం ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం జీవించాలనుకుంటున్నామో ఆ జీవితానికి కావలసినటువంటి పరిస్థితులు మనము తెచ్చుకోలేము. ఏ విధమైనటువంటి ఆధ్యాత్మికత మనం కావాలనుకుంటున్నాం దయచేసి దాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి. ప్రపంచం నుంచి మనం పారిపోవటంలే, ప్రపంచాన్ని వద్దంటంలే, ప్రపంచాన్ని మాయా అనటం లేదు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి, దానితో పాటు ఇంకోటి నేర్చుకోండి. భౌతికంగా ప్రపంచములో మీరు ఉపయోగించుకుంటున్నటువంటి పంచేంద్రియములే కాక ఇంకొక ఇంద్రియాన్ని ఉపయోగించుకోండి అంటాడు శ్రీకృష్ణుడు. ఏంటో ఇంకో ఇంద్రియం, దివ్యం దదామితే చక్షు. అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు, నువ్వు ఏదో యోగం అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు, అంతా బాగానే ఉంది, అదేదో చాలా గొప్పగా ఉంటుందన్నావు, చాలా దివ్యంగా ఉంటుంది అంటున్నావు, మరి అది ఎలా ఉంటుంది? మన్యసే ఎదుతం సత్యం, నేను చూడగలను అని నువ్వు అనుకుంటే, ఇంచేత చూడగలను అనుకుంటాడు ఆ అధ్యాయంలోనూ చెప్తాడు, సరే చూడులే అని దివ్య దృష్టిస్తాడు. అర్జునుడు ఎంత గొప్పవాడో మీకు తెలుసు కదా, మామూలు పిరికివాడేం కాదు, అద్భుతమైనటువంటి శౌర్యము, అద్భుతమైనటువంటి సాహసము, అద్భుతమైనటువంటి వీరుడు, మామూలు వీరుడు కూడా కాదు, రాక్షసులతో నాగలోకంలోకి వెళ్లి మిగతా లోకాల్లోకి వెళ్లి యుద్దం చేసినటువంటి మహావీరుడు నేను చూడలేనన్నాడు. నువ్వు మళ్ళా సౌమ్యుడివి కా, నువ్వు మళ్ళా నీ మామూలు రూపంలోకి వచ్చాయి, నీ యొక్క ఈ విశ్వరూపాన్ని నేను చూడలేను. ఎందుకు చూడలేడు, ఎందుకు చూడాలని లేదు అర్జునుడికి, మీరు ఊహించగలరా? ఎక్కడ అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూసి గాభరా పడి ఉంటాడు? తనకి ఆనందదాయకమైనటువంటి సీన్లు కొన్ని చూశాడు సినిమాలో. ఏం ఆనందదాయకమైనటువంటి సీన్లు చూశాడు? భీష్ముడు చనిపోయాడు, జయదేవుడు చనిపోయాడు, కర్ణుడు చనిపోయాడు, ఇవంతా అతనికి ఇష్టమే. కానీ ఇంకా చూశాడు అందులో ఇంకా ఏం చూశాడు? తను చనిపోవడం చూశాడు. తనొక్కడైనా చనిపోవటం చూశాడు. ఋషులు కూడా చనిపోతారు కదా. ఇవంతా చూస్తే ఎలా అనిపిస్తుంది? మన శత్రువులు మనకి కనిపించకుండా మన శత్రువులు నాశనం అయిపోతే ఓకే, కానీ వాళ్లు నాశనం అవుతారు గ్యారంటీ. దాంతోపాటు ఇంకో గ్యారంటీ ఉంది, నువ్వు కూడా పోతావు. విశ్వరూపంలో వచ్చినటువంటి గందరగోళం అది. దివ్య చక్షు ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో, ఎప్పుడైతే మీరు కొంచెం సాహసం చేయగలిగి కొంచెము ఆ జ్ఞాన చక్షువుని ఉపయోగించుకోగలుగుతారో, దానికి శ్రీకృష్ణుడే వచ్చి మీకు ఆ జ్ఞాన చక్షు ఇవ్వక్కర్లే. ఇంచేత ఆ శ్రీకృష్ణుడే అహం అనేటటువంటి రూపంలో మీలో ఉన్నాడు. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ, నువ్వు గాభరా పడకు. నేను ద్వాపరయుగంలో మహాభారత యుద్ద భూమిలో అర్జునుడు రథం మీద కూర్చున్నటువంటి వ్యక్తి నేను అంటలే, మీ శరీరాలలో ఉన్నటువంటి నేను. ఎవడు అయితే మన శరీరాలలో ఉంటే నేను 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 అని మనం అనగలుగుతున్నామో అది అన్ని పాపాల నుంచి రక్షించగలదు మిమ్మల్ని. ఏ శ్రీకృష్ణుడి దగ్గరికో మీరు వెళ్ళిపోక్కర్లే. ఆ జ్ఞానం పట్టుకోండి ముందు. మీరు మీలోనే ఉండే ఆ పాపాలని నాశనం చేయగలిగేటటువంటి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ. పండితులు తెలివైన వాళ్ళు, బుద్ధిమంతులు. ఎవరిని తెలివైన వాళ్ళు అంటారు అంటే జ్ఞానాగ్ని వెలిగించు. దివ్య రూపం మీరు ఇప్పుడే చూడొచ్చు. ఏమిటా దివ్య రూపం? అందరితో పాటు మనము కూడా ఎప్పుడో అప్పుడు లయం అయిపోతాం, గ్యారంటీగా లయం అయిపోతాం. ఇప్పుడున్నటువంటి బంధాలన్నీ కూడా ఎలాంటి బంధాలు? ఈ బంధాల యొక్క విలువ ఏంటి? ఈ బంధాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి? కొంచెం ఆలోచించి చూస్తే కర్మ వల్ల ఏర్పడుతున్నాయి. నిరంతరము ఒక వ్యక్తిని రోజు మనం కలుస్తూ ఉంటే వాడు స్నేహితుడు. స్నేహం ఎలా ఏర్పడుతుంది మీకు? రోజు ఆ వ్యక్తిని కలుస్తూ ఉంటాం. ఆ వ్యక్తి భార్య, భర్త, తమ్ముడు, రక్త సంబంధాలు అనే పేరుతో మనం పెట్టుకునేటటువంటి బంధాలన్నీ ఎలా ఏర్పడి ఉంటాయి? ఎలా ఏర్పడి ఉంటాయి ఆ బంధాలన్నీ కూడా? మన దృష్టి వల్లే. మనం కోరుకుని ఉంటాం వీళ్ళు మనకి ఈ బంధుత్వంతో రావాలి అని. బంధుత్వంతో వచ్చారు, రేపు నచ్చలేదు, ఏమవుతుంది? ఈ బంధం ఉండదు. ఈ బంధం ఉంది ఉండదు, కానీ ఈ బంధం యొక్క విలువ ఏంటి మీకు? ఎందుకు ఈ బంధాలు? ఫలానా వాళ్ళు నా తమ్ముడు, ఫలానా వాళ్ళు మా అక్క, ఫలానా వాళ్ళు నా వదిన, ఫలానా వాళ్ళు నా మరిది, ఫలానా వాళ్ళు నా భర్త. రకరకాల బంధాలు పెట్టుకుంది. ఎవరు పెట్టుకుంది? ఈ శరీరంలో ఉన్నటువంటి నేను. ఇదంతా దేనికి చెప్పుకొస్తున్నానో మీకు గుర్తుంది కదా. దివ్యత్వము ఎలా పొందాలి దాని గురించి చెప్పుకుంటూ పునాది వేసుకుంటూ వస్తున్నా నేను. ఇంకేత దాన్ని మర్చిపోతే మళ్ళా కష్టం. ఇదంతా దేనికోసం చెప్తున్నాను నేను? ఈ బంధుత్వాలన్నీ కూడా కేవలము కర్మ వల్ల ఏర్పడినటువంటి బంధుత్వాలే. కర్మ దేని ద్వారా చేస్తున్నాం మనం? పంచేంద్రియాల ద్వారా చేస్తున్నాం. పంచేంద్రియాల ద్వారా చేస్తున్నటువంటి కర్మ ఎంత చేయగలరు మీరు? చెవులు ఉన్నాయి, ఏ శబ్దాన్ని వినగలుగుతున్నాయి? 20 డెసిబెల్స్ నుంచి 2000 వరకు. అంతకంటే పైన ఉన్న శబ్ద తరంగాలు వినలేదు, అంతకంటే కిందనున్నటువంటి శబ్ద తరంగాలు అది వినలేదు. వెలుతురు కంటి కనిపిస్తోంది, చాలా బాగానే ఉంది. కానీ మీరు కనుక ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ చూస్తే ఇంతే ఉంటుంది, చిన్న భాగం అంతే మన దృష్టికి ఆనేది. మిగతాదంతా మన దృష్టికి ఆనదు, అలాగే మిగతా అన్నీ కూడా. అంచేత అత్యంత అల్పమైనటువంటి జ్ఞానంతో, అత్యంత అల్పమైనటువంటి మేధస్సుతో మనం నిర్ణయాలు చేసుకోకుండా, సర్వము తెలుసున్నటువంటి మేధస్సుతో మనం నిర్ణయాలు చేసుకోగలిగేటటువంటి పరిస్థితి ఏర్పరచుకోగలమా? అది యోగ విద్యకు ఆధారం. మనకి పంచేంద్రియాల ద్వారా ఉన్నటువంటి జ్ఞానము చాలా 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 తక్కువ. సరే, ఎలాంటి జ్ఞానం కావాలనుకుంటున్నాం మనం? సర్వజ్ఞత్వం కావాలనుకుంటున్నాం, సర్వవ్యాపకత్వం కావాలనుకుంటున్నాం, సర్వసమర్థత కావాలనుకుంటున్నాం. కావాలనుకోవటమే కాదు, ఋషులు చెప్పేది ఏంటి అంటే అది మీ యొక్క బర్త్ రైట్. ఏ విధంగా అయితే స్వాతంత్రం మన జన్మ హక్కు అని పోరాడాము, అలాగే మనమందరం కూడా కలిసి పోరాడాల్సినటువంటి పరిస్థితి అది. సర్వజ్ఞత్వం మా హక్కు, సర్వవ్యాపకత్వం మన హక్కు, సర్వసమర్థత మన హక్కు. హక్కు అది ఉపయోగించుకుంటే. ఉపయోగించుకోవడానికి ఏం చేయాలి? మీరు ఏ విధమైనటువంటి పరిస్థితి ఏర్పరచుకోవాలి? కోరికలన్నీ లేనటువంటి ఒక మానసిక స్థితిని మీరు నియంత్రణలో చేసుకోగలిగితే అంతే మీరు చేయాల్సినటువంటి పని. అంతకంటే మీరేమీ చేయక్కర్లే. ఈ మూడు లక్షణాలు మీలోకి ఆటోమేటిక్ గా కింద ఎదుగుతాయి. మీరేమీ చేయక్కర్లే. చేయవలసింది ఏంటి? చేయకుండా ఉండటమే. మళ్లీ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఎటువంటి మానసిక స్థితి కావాలనుకుంటున్నాం మనం? సర్వజ్ఞత్వం కావాలనుకుంటున్నాం, సర్వవ్యాపకత్వం కావాలనుకుంటున్నాం, సర్వ సమర్థత కావాలనుకుంటున్నాం. దాన్ని గురువు అంటాం. గురు బ్రహ్మ సర్వజ్ఞత్వం, గురు విష్ణువు సర్వవ్యాపకత్వం, గురు దేవో మహేశ్వర సర్వసమర్థత. అలాంటి లక్షణాలు మనకి ఇవ్వగలిగేటటువంటి వ్యక్తిని మనము గురువు అన్నాం. భారతదేశంలో గురువు అనేటటువంటి పదానికి అందుకని అంత గొప్పతనం. ఆ గురుత్వాన్ని మనం పొందాలి అనుకుంటే మనం చేయవలసినటువంటిది ఒకటే ఒక పని ఉంది. ఇంకా మిగతా పనులు ఏమీ చేయక్కర్లే మీరు. ఏంటి ఆ చేయవలసినటువంటి ఒకటే పని అంటే, కోరికలు లేనటువంటి ఒక విశేషమైనటువంటి మానసిక స్థితిని మీరు ఏర్పరచుకోవాలి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కరు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసినే. మన లోపల ఉన్నటువంటి ఆ సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత కలిగినటువంటి చేతనత్వము పైకి వచ్చి మీకు మార్గదర్శనం చేస్తున్నటువంటి వాక్యాలు ఇవి. మన్మనాభవ ఏమంటుంది? నీ మనస్సు నా మీదే ఉంచుకో. ఏ నా మీద? దేని మీద మనం ఉంచుకోవాలి మన మనస్సు? కోరికలు ఏమీ లేకుండా, ఇది కావాలి అది కావాలి అని అనుకుండా మౌనముగా ఒక మత్తుమందు మీకు కనుక ఇచ్చేస్తుంటే ఏ విధంగా, ఏ విధమైనటువంటి ప్రతిస్పందన లేకుండా శాంతంగా ఉంటారో, నిశ్చింతగా ఉంటారో ఆ మానసిక స్థితి? ఒక సెకండ్ మీరు ఉండండి, ట్రై చేద్దాం. ఇప్పుడే ఏమి చేయకండి. ఆ మానసిక స్థితికి శరీరం ఎలాగైనా ఉండవచ్చు, మానసిక స్థితి అది. శరీరం ఎలా ఉంటే ఏది లేదు అంతే, అలా ఉండటమే. ఆ స్థితే సర్వజ్ఞత్వ స్థితి. ఆ స్థితే శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఆ స్థిత ప్రజ్ఞ స్థితి అంతే. దీన్ని కంటిన్యూ చేసుకోండి. ఈ మానసిక స్థితి, ఆలోచనలు లేవు, కోరికలు లేవు, ఏమీ లేవు, నిరాశ, ఏ విధమైనటువంటి ఆశ లేదు, నిర్మము, ఇది నాది అనేటటువంటి భావన లేదు, నిరహంకార, ఏమీ లేదు. ఆ ఏమీ లేదు అనేటటువంటి ఆ స్థితి మీరు నిరంతరము కొనసాగించుకోగలిగితే మీరు కూడా ఏ విధంగానూ ఓ సత్సాయిబాబా కానీ, ఓ సిద్ధి సాయిబాబా కానీ, ఓ వశిష్ఠుడికి కానీ, ఓ విశ్వామిత్రుడికి కానీ తీసిపోరు. గ్యారంటీ అది, అదే స్థితి అది. దాన్ని మనం లాగలేకపోతున్నాం. స్థితి అర్థమైంది కదా? అలా ఉండిపోతున్నాయి ఆ స్థితిలో. దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకోవడానికి ఏం చెప్తున్నాను నేను? ఇలా స్థితిలో రాయిలాగా ఉండిపోవటం కొంచెం అలవాటు చేసుకుంటే వస్తుంది. ఇదేం పెద్ద కష్టం కాదు కదా. దీన్ని కాస్త సమాధి అంటారు. 27 రకాలైనటువంటి సమాధులు ఉన్నాయి. రామకృష్ణ పరమహంసకి ఒకసారి ముక్కులోంచి నెత్తురు కారుతుంది, నల్లటి నెత్తురు. కథ చదివారు కదా మీకు రామకృష్ణ పరమహంసుల సంఘటన తెలుసా? మీకు ఇది తెలియదు కొంతమందికి. ఏమవుతుంది అంటే రామకృష్ణ పరమహంస సాధనలు ఏవో చేసుకుంటూ ఉంటాడు. సాధనలు చేసుకుంటూ ఉంటే ఒక కాళికా దేవభక్తుడు వస్తాడు. సాధనలు చేసుకుంటూ ఉన్నటువంటి ఆ మానసిక స్థితిలో ఆ కాళికా దేవభక్తుడికి ఇవ్వవలసినటువంటి మర్యాద రామకృష్ణ పరమహంస ఇవ్వడు. ఇవ్వకపోయేసరికి భక్తుడికి కోపం వస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కథలో చాలా అంతరార్థాలు ఉన్నాయి. భక్తుడికి కోపం వస్తుంది. ఎవరికి కోపం వచ్చింది? భక్తుడి కోపం రాకూడదు, మరి భక్తుడు కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు? రామకృష్ణ పరమహంసని శపించాడు. నీ ముక్కు నుంచి నెత్తురు కారుగాక. శాపాలు కూడా భక్తులు చాలా తమాషాగా ఉంటాయి. వాళ్ళ కోపాలు తమాషాగా ఉంటాయి, వాళ్ళ శాపాలు తమాషాగా ఉంటాయి. అది మన కోపాలు కావు. అందుకని మనకి చాలా మంది ఆ విశ్వామిత్రుడు జారలేదా, ఫలానా వాడికి కోపం రాలేదా, ఎంత అన్యాయం మనం చేస్తున్నామో ఆ ఋషులకి ప్రతి, వాళ్ళ కోపం రాలే. ఇది అర్థం చేసుకోండి, ఆ కథల్లో ఉన్నటువంటి అంతరార్థం. శపించాడు మీ ముక్కు నుంచి నెత్తురుస్తుంది అని 24 గంటల లోపల. సరే, మామూలుగా రామకృష్ణ పరమహంస ఎప్పుడు కాళికాదేవి భక్తుడే కదా, రైట్ అన్నాడు. ఇందాక నేను చెప్పేనే మానసిక స్థితి. ఆ మానసిక స్థితిలో ఉన్నప్పుడు ఎవడు చెప్పించినా మీకేం అనిపించదు. ఏమనిపిస్తుంది? ఏం లేదుగా. సరే రైట్. సాయంత్రం అయింది. అతను తన సాధన ఏదో ముగించుకుని బయటకు వచ్చాడు. నల్లటి జిగటగా నిత్తులు కాకుండా జరుగుతుంది ముక్కులు ఉంచి. ఆ విపరీతమైన బాధతో కుట్టుమిట్టాడిపోతూ ఉంటే ఆ హృదయం ఎవరు అతను నాకు పేరు గుర్తు రావటం లేదు. అతని మేనేజర్ అక్కడే ఉంటాడు పక్కన. చూడు నాకేం జరిగిందో అంటే చాలా అమాయకుడు రామకృష్ణ పరమహంస. చూడు ఫలానాడు కూడా శాపం చేశాడు, ఇలా ముక్కులో కారిపోతున్నాను, నాకు ఇంత బాధ వస్తుంది, ఈ బాధ 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 అంటాడు. అప్పుడే ఒక యోగి పొంగోడు అటువైపు నుంచి వెళ్తూ ఆగుతాడు, చూస్తాడు ఏమైందని. నువ్వు చాలా అదృష్టవంతుడు అంటాడు. ఒకవేళ కనుక ఈ నెత్తులు ఇలా కారకపోయి ఉంటే అది పైకెక్కుండేది నీ సహస్రారంలోకి. వెళ్ళిపోతే నువ్వు జడ సమాధిలోకి వెళ్ళిపోయి ఉండేవాడు, నువ్వుకి పనికిరావు, ఎవరికీ పనికిరావు. అంచేత భక్తుడి కోపం రావటం మంచిదైందా చెడైందా? అంచేత ఆయన కోపం వచ్చింది కనుక మనకి కోపం వస్తుంది అనుకుంటే మన కోపం అలాంటి ఫలితాలు ఏమో. టీవీ ఎత్తి విసిరేస్తాం కోపం వచ్చి అంతే, మళ్ళా ఆ టీవీ మళ్ళా మన భక్తిస్తుంది. కానీ ఆయన భక్తి, ఆ భక్తుడి యొక్క కోపము రామకృష్ణ పరమహంస లాంటి మహాభక్తుల్ని మనకి ఇవ్వగలిగింది. జల సమాధిలోకి కనుక వెళ్ళిపోయి ఉంటే ఆ రోజు రామకృష్ణ పరమహంస ఈనాడు వివేకానందతో ఉండేవాడు కాదు, అసలు కథే ఉండేది కాదు, అరవిందో కూడా ఉండుండేవాడు కాదు నేచురల్ గా. అంచేత భక్తుల యొక్క శాపాలు, భక్తుల యొక్క కోపాలు విశ్వ కళ్యాణానికి హేతు అవుతాయి. మన కోపాలు మన నాశనానికే కాక మన చుట్టుపక్కల ఉన్న వాళ్లకి కూడా కోపం నాశనానికి కారణం అవుతాయి. ఆ మానసిక స్థితి అర్థం చేసుకోండి మీరు. అంచేత వాళ్ళకు కోపం వచ్చింది కదా, నాకు రావచ్చు. మనం ఆ స్థితిలో లేము, వాళ్ళకి తెలియదు కూడా వాళ్ళకి కోపం వచ్చిందని. ఇంచేత మౌనంగా ఉన్నారు వాళ్ళు. మరి ఏం జరిగింది అక్కడ? మరి మౌనంగా ఉన్నారు కదా, మరి మాస్టర్లు శపించారు కదా వాడు. వాడు శపించలేదు. ఏం జరిగింది అక్కడ? ప్రతిక్రియ మాత్రమే వచ్చింది. కర్మ ఏం జరగదు, రియాక్షన్ మాత్రమే వస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది ఈ ట్రిక్ మీకు అర్థం అవుతే, ప్రాక్టీస్ చేసుకోవటం ఏం కాదు, ఆ ట్రిక్ మీకు వచ్చేంత వరకు మీ అంతటా మీరు ఏ విధమైనటువంటి కర్మను మొదలెట్టరు. సర్వారంభ పరిత్యాగి యో మధుభక్త సమే ప్రియ. ఆ లోపల ఉన్నటువంటి అంతర్యామి, లోపల ఉన్నటువంటి సర్వజ్ఞుడు, లోపల ఉన్నటువంటి సర్వాంతర్యామి చెప్తున్నటువంటి మాటలు ఇవి. భగవద్గీతలో ఉన్నటువంటి మాటలు శ్రీకృష్ణుడికి అర్జునుడు చెప్పాడు అనుకోకండి, అది మీకు వర్తిస్తుంది, 100% మీకు వర్తిస్తుంది. సర్వారంభ పరిత్యాగి, దేన్ని మొదలెట్టకండి మీరు, ఏ పనిని మీరు మొదలెట్టకండి. మరి మొదలెట్టకపోతే అట్ట మొదలెట్టాల్సిన పనేం లేదు. నా సొంత అనుభవంతో నేను చెప్తున్నాను, నేను పర్సనల్ గా మీ అంతటి మీరు ఏ కార్యక్రమము మొదలెట్టకపోయినా మీ ద్వారా అనేక కార్యక్రమాలు జరిగిపోతాయి, జరుగుతాయి, కరెక్టే. మరి అన్ని కార్యక్రమాలు మనం అనుకున్నట్టు జరుగుతాయా? గ్యారంటీ లేదు. కార్యక్రమాల యొక్క ఫలితాలకి గ్యారంటీ లేదు. కర్మ చేయటానికి మాత్రమే గ్యారంటీ ఉంది, కానీ మనం కర్మ కూడా చేయం. మనం ఏం చేస్తాం? రియాక్షన్, ప్రకృతికి రియాక్ట్ అవుతాం. మాకు చేతి కాదు మాస్టర్, ప్రకృతికి రియాక్ట్ అవుతాం. మీరు నిద్ర ఎలా లేవగలుగుతున్నారు కాస్త ఆలోచించండి. ప్రతిరోజు జరిగేటటువంటి అద్భుతాలు ఇవంతా కూడా యోగ విద్య యొక్క అద్భుతాలే. మనం గమనించుకో, రాత్రి పడుకున్నాం కదా గాఢ నిద్రలో, ఎలా నిద్ర లేచో? రియాక్షన్, శబ్దానికో ఏదో చప్పుడవుతుంది, రియాక్ట్ అవుతావు, లేస్తావు. లేకపోతే చల్లటి నీళ్లు మీద పడ్డాయనుకో, మామూలుగా లేవడు, ఓ బకెట్ తెచ్చి మొహం మీద పోస్తే ఏమవుతాడు? ఏమైంది అక్కడ, దేనికి రియాక్ట్ అయ్యాడు వాడు? స్పర్శకి రియాక్ట్ అయ్యాడు. ఎవరో పేరు పెట్టి పిలిచారు, దేనికి రియాక్ట్ అయ్యాడు? పిడకలు వచ్చింది, ఉలిక్కి పడి లేస్తాడు. దేనికి రియాక్ట్ అయ్యాడు? రూపానికి రియాక్ట్ అయ్యాడు, అంతే కదా. ఏదో కాటు వాసన, ఘాటైన వాసన, లేకపోతే ఏదో కాలుతో ఉన్నటువంటి వాసన వస్తే దానికి తుమ్ములు వస్తే లేస్తాడు కదా. అంచేత నిద్రపోయినటువంటి నువ్వు మెలకు ఎలా వచ్చింది నీకు? ప్రతిక్రియే. ప్రతిక్రియే లేకపోతే నువ్వు అసలు లేవలేవు. మీరు కూడా ఇప్పుడు మెలకుగా ఉన్నాను అనుకుంటున్నారు. మీరు మెలకుగా లేరు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాం అని మీరందరూ ఏకస్వరంతో ముక్తస్వరంతో చెప్తారు. మనం ఎవ్వరం, నేను కూడా. నేనేదో జాగ్రత్త అవస్థలో ఉన్నాను అనుకోకండి. మనందరం కూడా ఒక విశాల,
మీరు కష్టపడ్డారని మీరు అనుకుంటారు, పక్క వాళ్ళు మీ కష్టాలు గుర్తించేశారు. మరి ఆ మూర్ఖత్వం నుంచి బయటపడాలి మీరు. ఓదార్పు కంటే పరమ నాశనము చేసేటటువంటి విధానము లేదు. ఓదార్పుతో ఎవరిని, మీకేం తెలుసని ఓదార్చటం, ఇంట్లో వాళ్ళకి ఏం బాధలు ఉన్నాయో, ఎందుకు అలా చేశారు, అలా చేయకూడదమ్మా చెప్తానుగా మీ వాళ్ళకి నేను, మీకు నువ్వు వాళ్ళ కుటుంబ సమస్యను. వాక్ శబ్దము, వాక్కులు ఎక్కడ ఎక్కడ దుర్ఉపయోగం చేసుకుంటున్నారో చెప్తున్నా నేను. ప్లస్ గంటల గంటల టైం అక్కడ వేస్తే నిజంగా వాళ్ళు మీ ఇంటికి వచ్చేస్తే పోషిస్తారా మీరు? అంత ప్రేమ వలకబోస్తున్నారు కదా మీరు. ఆంటీ మీరు ఇంత ప్రేమగా చెప్పేశారు, నేను వదిలేసి వచ్చేసాను మీ ఇంటికి అందనుకోండి, ఇంకా చచ్చిన మీరు ఎవరిని ఓదార్చరు. పాపం వాళ్ళకి తెలిసి ఓదార్పు పొందేవాళ్ళకి, కానీ మా ఇంట్లో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు మమ్మల్ని పోషించారని. అంత మహానటన, ఎందుకు ఆ మహానటన, ఎందుకది? ఇదంతా కూడా శబ్దము యొక్క దురుపయోగమే. చూసుకోండి మీరు ఎక్కడెక్కడ దుర్ఉపయోగం చేసుకుంటున్నారో. ఇన్నాళ్ల బట్టి అద్భుతమైనటువంటి శబ్దబ్రహ్మము. శబ్దబ్రహ్మము అంటే క్రియేటివిటీ, శబ్దమే బ్రహ్మము, సృజనాత్మక శక్తి కలిగింది ఆ బ్రహ్మమే. కానీ మీరేం చేస్తున్నారు? మీరు చేయలేని పనులన్నీ నెత్తి మీద వేసుకుంటున్నారు. మీరు ఓదారుస్తున్నారు పక్కింటి వాళ్ళని. మీరు ఏం చేస్తారు ఓదార్చి? వాళ్ళ బాధ్యత మీరు తీసుకోగలరా? తీసుకోగలిగే సామర్థ్యం ఉన్నా తీసుకుంటే ప్రపంచం ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుంది ప్రపంచం. మేము నిలబడగలిగే దమ్ము ఉందా? రామారామా అని రోడ్డు మీద నడిచే దమ్మే లేదా మీకు? మీరు ధైర్యంగా జయ మహాకాలం తిరగంది చూస్తాను నాలుగు రోడ్లు ధైర్యంగా. ఒక్కళ్ళు పది మంది ఉంటే ఓకే, అదే మరి, అదే మరి. ఇంచేత ఇక్కడ నేను గుర్తించే వాళ్ళు ఎవరు లేరు. ఏ వ్యాఖ్యలు వేసినా చనిపోతుంది, అదేగా బలహీనత పోతాయమ్మా. అందుకేగా చెప్పేది, లేకపోతే ఎందుకు చెప్తాను నేను? కానీ అది అర్థం చేసుకుని దీన్ని సవరించుకోవాలి అనుకుంటే మీరు సవరించుకోగలరు. తిడతాడా వీడు, రేపు ఇంకో జన్మలో కర్మ సిద్ధాంతం ప్రకారం నేను గ్యారంటీగా వీడు గురువుడవుతా, అంతే కదా నేచర్. గురువు శిష్యుడు అవుతూ ఉంటాడు, శిష్యుడు గురువు అవుతూ ఉంటాడు, ప్రకృతి అంతే కదా. అప్పుడు మీరు తిరుగుతారు కదా నన్ను దానికి. అంతేత ఆ చక్రాలు ఏమో ఆగవు. అందుకే గురువుని తిట్టేవాళ్ళు ఉంటారు. లేకపోతే గురువుని తిట్టేవాళ్ళు ఎందుకు ఉంటారు ప్రపంచంలో? అందుకే ఈ శబ్దబ్రహ్మం దాని గురించి చెప్తున్నాను నేను. శబ్దమే అగ్ని. అగ్నిని ఎంత జాగ్రత్తగా మనం వాడతాం. చిన్నపిల్లాడి చేతికి అగ్గి పెట్టేస్తే ఎంత వణికిపోతామో మనం. కానీ మీరు ఎంత అనాలోచితంగా ఒక మాట వాడిస్తారు. మాట్లాడొద్దు మాట్లాడొద్దు అన్నాను అనుకోండి, ఇంకా మీ మొహాలు ఎలా మారిపోతాయి? చిన్నప్పుడు వినేవాడిని ఆ మాట, మరి ఇప్పుడు ఆ మాట నాకు వినిపించలేదు. షేక్స్పియర్ మొహం, మీ మొహాలు సీరియస్గా అయిపోయి ఇంకా ప్రపంచం బరువు అంతా మీ నెత్తి మీద ఉమ్మెత్తి పెట్టేస్తారు. నవ్వుతో మౌనంగా ఉండొచ్చు. మోనాలిసా అని ఒక పెయింటింగ్ ఉంది, ఆ స్థితిని పోర్ట్రేట్. చాలా మంది తెలియదు ఎందుకు అది అంత ప్రసిద్ధికి ఎక్కిందో. లియోనార్డో విన్సీ అని ఓ పరమగురువు గీసినటువంటి బొమ్మ అది. కనుబొమ్మలు లేని మనిషిని ఎప్పుడైనా చూశారా మీరు? ఇంత ఎలా ఉంటుందా మనిషి? వికృతంగా ఉంటాడా, అందంగా ఉంటాడా? కానీ మోనాలిసాకి కనుబొమ్మలు లేవు, అది ఎవరు గమనించరు. ఎందుకు గమనించలేదు? ఆ శాంత స్థితిలో ఉన్నటువంటి నవ్వు మామూలు నవ్వు కాదు. అది అదే ఒక ఋషి ఓ అద్భుతమైనటువంటి స్థితిని పోర్ట్రే చేశాడు. మోనాలిసా పేరు మీరు చాలాసార్లు విని ఉంటారు. అలా ఉండాలి అంటే కనుబొమ్మలు తీసేయమని నేను చెప్పడం లేదు, ఉంచుకోండి కనుబొమ్మలు. బాహ్యమైనటువంటి నటనలు వద్దు అది నేను చెప్పేది. కానీ అది గుర్తించటానికి మోనాలిసాకి ఆ విధమైనటువంటి కలర్ ఇచ్చాడు చూసుకోండి అని. ఇంకా షేక్స్పియర్ మహల్ పెట్టి తిరగండి ఆశ్రమంలో. మాట్లాడొద్దన్నారు మాస్టర్, తలిపి తిప్పుతారు వాళ్ళు మాట్లాడుతూ. అలా చేసినా మంచిదే, మీరు మాట్లాడే మాటల కంటే అలా ఉంటే ఇంకా మంచిది అనుకోండి, బెటర్. కానీ బెస్ట్ ఏంటంటే మాట్లాడకుండా నవ్వుతూ ఉండటం. మాట్లొద్దు అంచేత మీరు మొట్టమొదటి కసి ఎవరి మీద తీసుకుంటారు? ఇప్పుడు నేను తిట్టిన తిట్టాను మీ పిల్లల మీద తీసుకుంటారు. ఎలా తీసుకుంటారు? వాళ్ళు వస్తారు పాపం, అమ్మాను నాన్నను ఏదో వాళ్ళతో మాట్లాడచ్చు. పిల్లలతో మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడేది ఏది వేస్ట్ కాదు. ఆ మనస్సు యొక్క స్థితి అది, చెప్పింది ఏమిటో అర్థం చేసుకోరు. అది మీకు పరిపూర్ణముగా అర్థమవుతే తప్ప ఈ శబ్ద విద్య ఎక్కడి నుంచి నేర్పింది? నేను రామబాణానికి అద్భుతమైనటువంటి శక్తి ఉండేదంటాం. తిన్నగా ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుంది అది, ఎవరికి తగలాలో వాడికి తగులుతుంది, తగలకుండా వెనక్కి తిరిగి రాదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెనక్కి తిరిగి రావటం ఏమిటి అని. సౌండ్ ఎలా వెళ్ళి మళ్ళా తిరిగి ఎవడు ఉచ్చారణ చేస్తాడో వాడి దగ్గరికి వస్తుంది. మంత్రం యొక్క శక్తి అది. మంత్రోచ్చారణ చేయటంలో ఏమవుతుంది? మనం మంత్రోచ్చారణ చేస్తే గాయత్రి మంత్రం చేసామనుకోండి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, కశ్యపుడు, ధాత్రి, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భారద్వాజుడు, వీళ్ళందరూ గాయత్రి ఉపాసన చేసిన వాళ్ళేగా. మీరు గాయత్రి మంత్రం ఎప్పుడైతే ఉచ్చారణ చేస్తారో ఈ మంత్ర తరంగాలన్నీ వాళ్ళ మంత్రశక్తితో కలుస్తాయి, కలిసి మళ్ళా మీ దగ్గరికి వస్తాయి. అవి గ్యారంటీగా వస్తాయి. అందుకే చక్రం, సైకిల్, జప మాల. అంటే మీరు ఒక్కసారి గాయత్రి మంత్రం చేస్తే యాక్చువల్ గా జరిగేది ఏంటి అంటే వాళ్ళందరి తపశక్తి మీలోకి రావాలి. ఎందుకు రావటం లేదు? మట్టి పూసుకుని ఉన్నారు ఒంటి నిండా. అందుకు ఇవంతా క్లీన్ అవుతే తప్ప ఏ మంత్రమూ పలకదు. కాలిపోయిన నోటితో మంత్రం ఏం పలుకుతుంది అనేవారు గురుదేవులు. మీ వాక్కు కాలిపోయి ఉంది, నాశనం అయిపోయింది నాలిక. మేము పెద్ద సాధన మొదలెట్టేస్తాం మాస్టర్, మాకు అర్థమైపోయింది కదా, అస్వాద వ్రతము. ఉప్పు వేసుకోరు, పంచదార వేసుకోరు, ఎలా ఏమవుతుంది దాంతో? ఏమవ్వాలి? ఈ రుచి పోవాలి. ఇంకోళ్ళని క్రిటిసైజ్ చేయటంలో, ఇంకోళ్ళ తప్పులు ఎన్నటంలో ఉండేటటువంటి రుచి లేకుండా ఉండాలి. అది అస్వాద వ్రతం అంటే. ఆ స్థాయి పెరగాలి మీన్స్ మన సాధకుల్ది. నేను ఉప్పు మానేశాను తెలుసా మాస్టర్, ఎన్నాళ్ళ బట్టు? నేను పచ్చి కూరగాయలే తింటున్నాను మాస్టర్ తెలుసా, ఎన్నాళ్ళ బట్టు? ఎస్ఎస్ఏ అసలు ఓ లేడీ కుందేళ్లు కూడా అవి తింటున్నాయి. ఇంచేత మీరు ఆ పశువుల కంటే గొప్పవాళ్ళు కాదు. ఆహారంలో మార్పు గురించి మీరంత గొప్పగా చెప్పుకుంటే. వెజిటేరియన్ పశువులు ఉన్నాయనుకోండి, అవి ఏం తింటున్నాయి, ఏం వండుకుంటున్నాయి? గడ్డి తింటున్నాయి. కావాలంటే మీరు పచ్చగడ్డి తింటారు, అంటే ఎండుగడ్డి తింటాయి, అంతేగా. మన సాధన స్థాయి అంతవరకే ఉంది. నేను ఆహారం మార్చేశాను, నేను అది మార్చేశాను. ఎలా మారుతుంది? మీరు వాక్కులు మారాలి. ఆ వాక్కు యొక్క ఉపయోగాన్ని నేర్చుకునే ముందు దురుపయోగం ఆపాలి. బావిలోంచి నీళ్లు తీసుకుంటాం మనం, కన్నాలు ఉన్నాయి బాల్టీకి, మీరు పైకి లాగుతూ ఉంటారు, పైకి వచ్చేసరికి ఏముంటుంది? ఖాళీ. అలా ఎన్నిసార్లు లాగాలి? మీ ఇష్టం, మీ జీవితాంతం కాదు, జన్మలు జన్మలు లాక్కోండి. మీ బాల్చీలోకి నీళ్లు రావు. కానీ ఈ దురుపయోగాన్ని ఆపేశారనుకోండి, చిల్లుల్ని ఆపేశారనుకోండి, వచ్చే నీళ్లు ఎంత స్వల్పమైనా ఖచ్చితంగా మీకు చేరుతాయి. కదిగే తప్పులు అవి. అంచేత ఈ యమనియమాలు, వాక్ సంయమనము, దాని గురించి ఇది చెప్తున్నాను. తపస్సు ఇది మీరు పాటించడానికి ప్రయత్నించటమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు పరస్పరం భావయంత ఒకరికొకరు చెప్పుకోండి, మన లెక్చర్లు ఇచ్చుకోకండి. మౌనం కదా, ఏం చెప్పారు మాస్టర్ అంటే వాళ్ళు గుర్తొచ్చేస్తుంది. మీరే లెక్చర్లు ఇవ్వక్కర్లే వాళ్ళకి, అది అలవాటు చేసుకోండి. ఇంచేత శబ్దబ్రహ్మము, శబ్దబ్రహ్మము యొక్క దురుపయోగం ఎలా జరుగుతుందో దాన్ని ఎక్కడ ఆపుకోవాలో ఇంకా మీకే తెలుస్తుంది. అది ఇవాళ చెప్పింది, దాన్ని గుర్తుంచుకోండి. కానీ ఎన్నిసార్లు విన్నా లాభం లేదు. ఇది ఆచరణలోకి రాకపోతే ఎన్నిసార్లు వింటే లాభం? ట్రై చేయండి. కానీ ట్రై చేయటంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చాలాసార్లు పడతాం మనం, ఏమీ తప్పు లేదు పడిపోతే, ప్రయత్నించకపోవటం తప్పు. గ్యారంటీగా పడతాం. ఎన్ని కోట్ల సంవత్సరాలు బట్టి ఈ దురుపయోగం జరుగుతుందో, ఒక్కరోజులో ఆపేయగలననుకుంటే అట్ట ఆపగలిగితే ఆనందమే. కానీ ఆపలేకపోయాము అనేటటువంటి నిరాశ మాత్రం వద్దు, అవదు. అది ఒక కొన్ని జన్మలు పట్టవచ్చు అని చెప్పేది అందుకే, ఆధ్యాత్మికత గురించి చెప్పేది అందుకే, కొన్ని జన్మలు పట్టవచ్చు. మరి నేను ఇంత కష్టపడ్డాను ఈ జన్మలో, పై జన్మలో నాకు గుర్తుంటుందా అని కృష్ణుడు అడుగుతాడు అర్జునుడు. మరి అంతా బానే ఉంది, మరి ఇంత కష్టం కదా, ఈ జన్మలో రాకపోవచ్చు అది. మరి ఈ జన్మలో రాకపోతే మరి ఏంటి? నువ్వు ప్రయత్నం చేస్తే మళ్లీ జన్మలో ఇవన్నీ గుర్తుకు వస్తాయి నీకు. గుర్తుకొచ్చిప్పుడు వాళ్ళు దాదా గురుదేవులు వాళ్ళు లారీ మాషేని వాళ్ళని పిలిపించుకోలే. కానీ ఆయన నానిటాల్కి వెళ్ళి ఆ కొండ ఎక్కపోయి ఉంటే, నానిటాల్ కాదు ఏంటది, రాణిఖేత్, అక్కడ వాళ్ళు చెప్తారు కూడా రాత్రి వెళ్ళకూడదు అక్కడికి మీరు కొండల మీద. కానీ వెళ్ళి ఎక్కి ఉండకపోతే ఇంకో జన్మ పట్టేది. ఆయన కాకపోతే ఇంకోటి ఎక్కువ ఉండేవాడు కొండ. ఇంచేత మీ వల్ల ఏదో మారిపోతుంది అని మాత్రం అహంకరించవద్దు. మీ లాభం కోసం మీరు చేస్తున్నారు తప్ప గురువులకి మీరు తప్ప ఇంకో గతి లేదు అనుకోవద్దు. ఆ మానసిక స్థితి మనకు ఉండాలి. మనం అప్పుడో ఈ అహంకారాలు ఉండవు, మనం ఏదో చేసేస్తున్నామని. కానీ ఇదంతా మనకి లాభం, మనం గొప్పవాళ్ళం అవుతాం, మనం గురువులకి దగ్గరికి వెళ్తాం. అంచేత ఆ మానసిక స్థితి నవ్వు మహాల్తో తెచ్చుకోండి. మళ్ళీ షేక్స్పియర్ మహాల్ కనిపిస్తాను నాకు గ్యారంటీగా. అది 10 నిమిషాలే, మళ్ళా మామూలుగా జారిపోతారు మీరు అనుకోండి. కానీ ఆ 10 నిమిషాలు మాత్రమే షేక్స్పియర్ మహాల్ ఇందుకు. దీనిని మీరు నిరంతరము ఆశ్రమంలో ఉండమనేది ఎందుకు అంటే, ఇదే ఆలోచన ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు కనుక. ఇది మళ్ళీ మీకు ఎవరైనా గుర్తు చేశారనుకోండి, వాళ్ళ మీద మీకు కోపం వచ్చిందనుకోండి, మీరు సర్వనాశనం అయిపోతారు. జాగ్రత్త, ఇక్కడ చాలా పవర్ఫుల్ క్షేత్రంగా మారుతుంది ఇది. ఇంచేత మీరు చేసిన ఒప్పులు రెట్లు రెట్లు పెరుగుతాయి. బాగానే ఉంది, మీకు ఇష్టంగా ఉంటుంది ఆ మాట వింటే. కానీ దాని తర్వాత మీరు చేసే తప్పులు కూడా, ఇప్పుడు అది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో చూసామనుకోండి, ఆ గీతల్ని, బోర్డు మీద గీసిన గీతల్ని, దాన్ని 10 రెట్లు పెద్ద చేసే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టి చేస్తే ఇక్కడ వంకరగా కనిపించండి, అక్కడ ఏం కనిపిస్తుంది? స్ట్రైట్ గా ఉన్నది, గ్యారంటీగా స్ట్రైట్ గానే కనిపిస్తుంది, ఎన్ని రెట్లు మ్యాగ్నిఫై అయినా. అర్థమైనా చెప్పింది? అంచేది ఇక్కడ ఇంత ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, రాబోయే నెల రోజులలో ఇది ఒక చాలా పవర్ఫుల్ సెంటర్ గా మారుతుంది. కానీ వచ్చినప్పుడు మీరు ఇరుక్కున్నారనుకోండి, విరిగిపోవచ్చు. ఎందుకంటే మీ నోట్లు పెరుగుతాయి, ఇక్కడ ఒప్పులు పెరుగుతాయి. నోట్లని తగ్గించుకోవటానికి ట్రై చేయండి, కట్ చేయండి. కట్ చేసి ఎక్కడ పడేస్తారు? దాన్ని ధ్వనిలో పడేయండి. పనికిరానటువంటి లోహాలు అవి. వాడు ఏం చేస్తాడు, బ్లాక్ స్మిత్ కరిగించేస్తాడు. కరిగించేసి మళ్ళా ఓ అద్భుతమైనటువంటి బొమ్మగా మారుస్తాడు దాన్ని. అలా మారి వెళ్ళండి మీరు ఇక్కడ. కానీ ఆ మారి వెళ్ళటానికి ధైర్యంగా ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు చెప్పుకోవటం నేర్చుకోండి. మొమ్మడ పడకండి వాళ్ళకి. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు చెప్పాక వాళ్ళు వినకపోతే వాళ్ళ మీద మీరు గురుత్వం వహించకండి, కోపాలు తెచ్చుకోకండి. చెప్పడం వరకే వాళ్ళు వినలేదు అంటే మన పిల్లలు వినకపోతే ఏం చేస్తున్నావు, అవన్నీ గెంటారు మీరు ఇంట్లోంచి ఒక్కడిని చూపించండి. నా మాట వినలేదు కనుక పిల్లల్ని గెంటించాడని అంతవరకు నాకు ఒకటి కనిపించలే. గెంటుతాను గెంటుతాను అనేవాళ్ళు కనిపించారు చాలా మంది, గెంటిన వాళ్ళు ఒక్కడు కనిపించలే. అలాగే ఇక్కడ అర్థమైందా చెప్పింది ఏంటో జత, ఒకళ్ళని ఒకళ్ళ ఈ లోపాలు సరిదిద్దుకోండి మీరు. అది చాలా ఇంపార్టెంట్. ఆ లోపాలు ఎవరైనా స్పష్టంగా చెప్పి సరిదిద్దుతూ ఉంటే నువ్వేం సవరించుకున్నావయ్యా అని అడగండి. వాడు సవరించుకున్నాడో లేదో మీకు అనవసరం, మీకు చెప్పాడు కదా, మీకు గురువే. అచేత ప్రకృతిలో ప్రతి వస్తువు కూడా దత్తాత్రేయ కాన్సెప్ట్ గురువే. దత్తాత్రేయులు వారికి అందరూ గురువులే. పిచ్చివాడు కూడా గురువే ఆయనకి, శుద్ధి సాయికి. ఆయనతో మల్లయుద్ధం చేసిన వాడు కూడా గురువే. కానీ ఇక్కడ మీలాగే సాధన చేసుకోవటానికి వచ్చిన వాళ్లతో మీరు ఆ స్థాయికి ఎదగలేకపోతున్నారు. దాన్ని మీరు ఎంత తొందరగా ఎదుగుతే అంత తొందరగా నేను మిగతా క్లాసుల్లో మిగతావి చెప్పగలుగుతాను నేను. కానీ సబ్జెక్ట్ అర్థమైంది కదా ఇవాళ చెప్పింది. వాక్ని ఇంకా దురుపయోగం చేసుకోకండి. జారుతూ ఉంటారు మీరు, జారుతూ ఉండండి. ఈ జన్మలో కాకపోవచ్చు, ఇంకో జన్మలో అవుతుంది, అది నాకు ఇంపార్టెంట్ కాదు. కానీ జారినప్పుడల్లా మీకు తెలియాలి నేను జారాను అని. ప్లస్ మనస్ఫూర్తిగా ప్రయత్నం ఉండాలి మళ్లీ జారకుండా ఉండటానికి. కానీ మళ్ళా ఈ తప్పులు మీ అంతటి మీకు తెలియవు అంచేత పక్కవాడికి చాలా మీకు పరనింద చాలా ఇష్టం కదా, దాన్ని ఒప్పించుకోండి, దాన్ని ఉపయోగించుకోండి. ఎదుటి వాడి తప్పులు మీకు కనిపిస్తూ ఉంటాయి కదా, వాడి తప్పులు మీరు చెప్పండి, మరి వాడు మీ తప్పులు చెప్తాడు, ఒప్పుకోండి. లాజికల్ చెప్పకండి. ఒక చిన్న పని నేను చెప్తాను. నేను ఏం చెప్తారు వాళ్ళు, ఫలానా వాడికి చెప్పాను, ఫలానా వాడికి చెప్పాను, వాళ్ళందరికీ చెప్పి వెళ్ళానే అంటే ఇంతకీ నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో నాకు అర్థం కాలే. నీకు ఒక పని చెప్పాను నేను, నువ్వేం చేసావు ఆ పని? ఆ పని ఇంకోళ్ళకి నేను చెప్పొచ్చు కదా, నువ్వెందుకు వాళ్ళకి ఆ పని చెప్పడం? అంతేనా, మీకు చెప్పిన పని మీరు చేయకపోతే మీరు చేయలేదు అని చెప్పండి. కానీ మీరు ఏం చెప్తారు నాకు? రాజుగారు విందు భోజనం పెట్టారట. ఎంత పెద్ద రాజు అయినా ఎంతైనా ఏదో ఒక లోపాలు ఉంటూనే ఉంటాయి కదా. సున్నం లేదు, ఆకులు ఒక్కలు, భోజనం అంతా చాలా అద్భుతంగా జరిగింది. సున్నం లేదు అంటే రాజుగారు సున్నం ఏదన్నారు, రాణిగారు ఏమన్నారు సున్నం ఏదన్నారు, మంత్రి గారు ఏమన్నారు, చివరికి సున్నం రాలే. అప్పుడు నేను వెళ్ళిచ్చాను.